జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 చిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మనయందు అనుగ్రహంతో మనదైన ఒక గొప్ప సంస్కృతి శ్రీమద్ భగవద్గీత, దానిని ప్రశ్నోత్తరాలుగా మనలో కలిగే అనేక సందేహాలని తొలగించి యథార్థమైనటువంటి వేద విజ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 80 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 81వది, అంటే 1360వ ప్రశ్న నుంచి మరలా ప్రారంభం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 3వ అధ్యాయం ప్రారంభమైంది. దానిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి వల్ల ఏర్పడేటువంటి అనుభవం, వీటి గురించి చర్చ సాగుతూ ఉంది. శిష్యుడిలో కలిగేటువంటి సందేహాలని గురువుగారు తీరుస్తూ ఉన్నారు. కొనసాగింపు. అడియేన్ రామానుజ దాస, రానాయనరా కూర్చో, నిన్న కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చావు, సరే సమయం అయిపోయింది కదా అనుకున్నాం, మరి ఈవేళ దాన్నే మనం మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందామా? అడియేన్ అడియేన్. అదే కదా మహాభాగ్యం, దాసునికి అనుగ్రహించండి. ఇప్పుడు అవయవాల్లో దాసునికి సమస్య ఏమిటంటే, మనస్సు కలిపితే కలపవచ్చు, కలపకపోవచ్చు కదా అని దాసుడిది. ఆహా, మరి అవయవాలు అంటే అడియేన్, అవయవాలు ప్రవృత్తి లేనప్పుడు దానిని మానసిక అనుభవము అని అంటాం కదా. ఓహో, అంటే ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించి ఒక్కొక్క అవయవం ఉంది అవునా? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10 అవయవాలు ఉన్నాయా అడిగాను. కానీ వాటిలో వాటికి అనుభవం విషయంలో తేడా ఏమిటి అడిగాను. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఆదేశాలిచ్చే అధికారులని, కర్మేంద్రియాలేమో ఆ ఆదేశాలను పరిపాలించే పనివారు అని అనుకోవచ్చు అడిగాను. అలాగా ఎందుకని అనుకోవచ్చు నాయన? ఎందుకనంటే స్వామి, ఇప్పుడు కర్మేంద్రియాలకి జ్ఞానస్పృహ ఉండదు కదా, జ్ఞానేంద్రియాలకి మాత్రం జ్ఞానస్పృహ, కర్మస్పృహ రెండు కనిపిస్తాయి కదా స్వామి. అబో వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. కర్మేంద్రియాలకి కర్మస్పృహే ఉంటుంది, అందుచేత అవి ఇంచుమించు అవయవాల్లానే కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలకి జ్ఞానం గ్రహించడం, కర్మ చేయించడం అని రెండు ఉంటాయి. అందువలన కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు గొప్పవి. అంతకన్నా గొప్పది మనస్సు అడియేన్ అడియేన్. ఇది గొప్పదని దాసునికి ఇదివరకే తెలుసును, కానీ ఈ కోణంలో దాసుడు ఆలోచించలేదడియేన్. బాగా చెప్పారు. ఏమిటంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకో, ఆఫీసర్లు ఉంటారు, క్లర్కులు ఉంటారు, రెండు రకాల వారు మానవులే, చేతనులే, ఆలోచించదగిన వారే వారు, తెలివితేటలున్నవారే. కానీ ఆఫీసర్లు ఏ పని చెబితే ఆ పనిని చేసి ఊరుకుంటారు క్లర్కులు. కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, పని చేయమంటే చేస్తారు, వద్దంటే మానేస్తారు అవునా? అవును స్వామి. దీనిలో కొత్త ఏముంది? వాళ్ళంతే, వాళ్ళ కర్తవ్యాలు అంతే. మరి ఆఫీసులో ఆఫీసర్లు క్లర్కులే కాకుండా కుర్చీలు, బెంచీలు, టైపు రైటర్లు, కంప్యూటర్లు, ఈ వగైరాలు కూడా ఉంటాయి కదా. ఎక్కడ వేస్తే అక్కడే ఉంటాయి, తమంత తాము కదలవవు కదా, ఏమాత్రం మెదలవు కదా. అవునడియేన్. అవి అన్ని అచేతనాలు కదా. ఇప్పుడు నిదానంగా అర్థం చేసుకుంటూ పెడదామే. ఇప్పుడు క్లర్కులు చేతనాలు అయినా అచేతనాలలా ప్రవర్తిస్తారు. ఆఫీసర్లు మాత్రం తమ చైతన్యాన్ని ఉపయోగిస్తూ క్లర్కులను వాడుకుంటున్నారు, కుర్చీలు టేబుల్ని వాడుకుంటారు. అంటే దేవరవారు చెప్పబోయేది ఏమిటి స్వామి ఇంతకీ? ఏం చెబుతున్నారు? చెప్తా విను. మరి కుర్చీలు టేబుళ్ళు అంటే అవయవాలు, క్లర్కులంటే కర్మేంద్రియాలు, ఆఫీసర్లంటే జ్ఞానేంద్రియాలు. బాగుందడి, బాగుంది, భలే చెప్పారు. మరి ఆఫీసు మేనేజర్ అంటే, ఆఫీస్ మేనేజర్ అంటే మనసే. ఆఫీసర్ల క్లర్కుల తప్పొప్పులకి బాధ్యత మేనేజర్దే కదా. ఆఫీసులో పనిచేసేది ఆఫీసర్లు, క్లర్కులే అయినా మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ మేనేజర్కే కదా వచ్చేది. అడియన్, అవును. ఇప్పుడు మనస్సు ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది అడియన్. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎలా ఉండనివ్వని, ఏమీ చేయని, మనస్సు ఏమి చేస్తుంది అనేది ఇంపార్టెంట్. పాపపుణ్యాలన్నీ దాని ప్రవర్తనని అనుసరించే ఉంటాయి కదా. అందుకనేనేమో లంకలో ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుకుతూ స్త్రీల మధ్య తిరిగే సమయంలో ఇదే కదా అనుకుంటాడు అడియన్. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే అని అనుకుంటాడు కదా స్వామి. సరే ఇప్పుడు చెప్పు నువ్వు, ప్రకృతి వశం చేత ఇంద్రియాలు ఏమి చేస్తున్నా అది భగవత్ కైంకర్యమనే భావనని మనస్సులో నిలుపుకున్నవాడు మిథ్యాచారుడు అవుతాడా అడియన్? అవడుగాక అవ్వడు అడియన్. అలాంటి నిందవాడికి తగదు. అమ్మయ్యా, దీనికి సంబంధించిన మిగిలిన సందేహాలని తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుత శ్లోకంలోకి వెడదాం సరేనా? పద కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. అడియన్, బాగా చెప్పారు. ఆత్మజ్ఞానం కోసం సిద్ధపడి తదనుగుణంగా ప్రవర్తించాలని భావించి ఇంద్రియములను నిగ్రహించుకొని ఉన్నా చాలాకాలంగా ఉన్న అలవాటు చేత మానసికంగా విషయాలను అనుభవిస్తూ ఉంటే వాడిని మిథ్యాచారుడు అంటారు. అంతే కదా అడియన్, నిజమైన అంతే అంటారా దాసుడిది? ఆహా, చక్కగా బాగానే చెప్పావు. అంతే అడియన్, ఇప్పుడు మిథ్యాచారుడని పిలిస్తే ఏమిటి నష్టం? ఏమిటి నష్టం అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఇదివరకే 2వ అధ్యాయంలో చెప్పేశాడు స్వామి. అలా నశించిపోతాడు అని అర్థం. ఓహో, మరి అడియన్ కర్మేంద్రియాన్ని సంయమ్య అని కర్మేంద్రియాలను మాత్రమే నిగ్రహించుకోవడాన్ని ఎందుకు చెప్పారు ఇక్కడ? జ్ఞానేంద్రియాల విషయం ఎందుకు ప్రస్తావన చేయలేదు అడియన్ ఈ శ్లోకంలో? చెప్తాను కారణం. దానికి కారణాలు రెండు. ఎవరికైనా జ్ఞానేంద్రియాలు కన్నా కర్మేంద్రియాలని నిగ్రహించడం చాలా సులభం, తేలిక. ఎదుటివారు ఎవరైనా పని చేసేస్తారు అందుకని అలా అన్నారనుకోవచ్చు. కానీ అంతకన్నా బలమైన కారణం ఇంకోటి ఉంది. ఇందాక పోల్చి చెప్పినట్లు కర్మేంద్రియాలు క్లర్కుల్లాంటివి, టేబుళ్ళు కుర్చీలలా వాడబడతాయి, అంటే అవయవాలలానే చూడబడతాయి. కనుక కర్మేంద్రియాన్ని సంయమ్య అని అంటే సరిపోతుంది అడియన్. అడియన్, ఇప్పుడు జ్ఞానేంద్రియ నిగ్రహం కన్నా కర్మేంద్రియ నిగ్రహం ఎందుకు సులువరియన్? ఇవి శబ్దస్పర్శ రూపరసగంధముల చేత నేరుగా ప్రభావితం అవుతూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు అలా నేరుగా అవ్వవు కదా అడియన్. మరి మనస్సు కూడా నేరుగా అవ్వదు కదా స్వామి? నిజమే, అవదు. జ్ఞానేంద్రియాల చేత గ్రహించబడ్డ శబ్దస్పర్శ రూపరసగంధములు మనస్సుకి అందించబడి దాని ఆదేశాల చేతనే తిరిగి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ప్రవర్తిస్తాయి. అయితే సంస్కారాలనే ఆధిక్యత మనస్సుకి ఉండడం వలన జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలని కొత్తగా అందించకపోయినా అది వరకే నిలవ ఉన్న సంస్కారాలని ఆప్యాయనం చేసుకుంటూ ఉంటుంది మనస్సు అనుకో. అడిగాను, నిజమే. మరి విమూఢాత్మ అని ఉంది కదా, మూర్ఖుడని అర్థమా? కాదు కాదు, మోహమును చెందిన మనస్సు కలవాడు అని అర్థం. అంటే ఏంటడి? యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించినవాడు అని అర్థం. ఆత్మజ్ఞానం కోసం సిద్ధపడి విషయస్మరణలో ఉన్నాడంటే అయోమయ పరిస్థితే కదా వాడిది. అందుకని మరి అడిగాను, దీనికి మంది ఏమిటంటారు? మంది ఏముంది, కర్మయోగమే. చిరకాలం కర్మయోగం చేయగా చేయగా పాపాలు నశిస్తాయి. మనస్సు ఆత్మయందు లగ్నమవడానికి ఆటంకంగా ఉన్న సంస్కారాలన్నీ కృషించిపోతాయి. దాంతో బాహ్య అంతఃకరణాలు జయించబడతాయి. ఇక మళ్ళీ మిథ్యాచారం వస్తుందా? ఇక ఉండనే ఉండదు అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 46వ భాగాన్ని ముగించారు. 1378తో మళ్ళీ 47వ భాగం ప్రారంభమవుతోంది. అడిగాను, ఇంతకీ జ్ఞానయోగి కర్మ కన్నా కర్మయోగి శ్రేష్ఠుడు అని దేవరవారి ఉద్దేశ్యం, అంతేనా స్వామి? విలక్షణుడని తర్వాత శ్లోకంలో పరమాత్మయే చెప్తున్నాడు ఆయన. ఒక జ్ఞానికన్నా కర్మయోగి చాలా శ్రేష్ఠుడని పరమాత్మ చెప్తున్నాడు. చూడు, అడిగాను, ఈ విలక్షణత్వం అంటే వైలక్షణ్యం వేరు, శ్రేష్ఠత వేరు అని రెండు రకాలుగా ఉంటాయా స్వామి? ఉంటాయి కదా. మరి అంతే, రెండిటికి మధ్య ఎక్కువ తక్కువలు బేరీజు వేస్తూ ఉంటే శ్రేష్టం అనే పదం వాడతాం. సరిపోల్చి చూడాలనుకున్నప్పుడు విలక్షణం అనే పదాన్ని వాడతాం. అలాగా అడిగాను, అయితే మరి కర్మయోగి జ్ఞానయోగి కన్నా శ్రేష్ఠుడు అని అననే అనకూడదా? విలక్షణుడు అని అనాలా? నీ క్లాస్ ఎగ్జామినేషన్తో అల్లరి పెట్టేస్తున్నావు నన్ను. సరే విను, విలక్షణుడు అని అనడమే సరి అయింది. కానీ ఒక ప్రత్యేక కోణంలోంచి చూస్తే శ్రేష్ఠుడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సరే అడిగాను, అలాగే మరి తర్వాత శ్లోకం చదువుకుంటే తెలుస్తుందేమో, కాస్త తర్వాత చెప్పండి. అడిగాను, అలాగే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. మరొకసారి చెప్తున్నాను శ్లోకాన్ని, ఇది 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. దీనికి అన్వయం చెప్తున్నాను మొట్టమొదటగా. అర్జున, యస్తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆసక్తస్సన్ కర్మేంద్రియై కర్మయోగం ఆరభతే సహా విశిష్యతే. అంటే ఇంద్రియాలని మనస్సు చేత అణచి ఫలమందు ఆశ విడిచినవాడు ఎవడైతే కర్మేంద్రియాల చేత కర్మయోగాన్ని ఆచరిస్తాడో వాడు విశేషమైనవాడు. అమ్మో, అడిగాను అడిగాను, ఇంత అర్థం కావడం కష్టం స్వామి. దాసునికి అర్థం అవ్వలేదు ఇది. ఇంద్రియాలని మనస్సు చేత అణచమంటున్నారు, బాగానే ఉంది అడిగాను. కర్మేంద్రియాల చేత కర్మయోగాన్ని చేయమంటున్నారు అంటే జ్ఞానేంద్రియాల చేత కర్మయోగం జరగదని ఉద్దేశమా? ఇంద్రియాలని అణచినప్పుడు కర్మేంద్రియాలు కూడా అణిగిపోతాయి కదా. మరవి కర్మని ఎలా చేస్తాయి స్వామి? ఇది సందేహం. హబ్బో, చాలా రీజనింగ్ లాగేస్తున్నావు. కర్మలు రెండు రకాలు ఉంటాయి, శాస్త్రీయ కర్మలు, శాస్త్రం నిషేధించిన కర్మలు అని. గతంలో మనం ఈ రెండు రకాల కర్మలని చేసి ఉంటాం. అంచేత రెండు రకాల కర్మవాసనలు కూడా మనలో ఉంటాయి. అవునా అడిగాను, ఉంటాయి అడిగాను. ఆ వాసనల వలననే కదా మరలా ఇంకో కర్మ చేయడానికి అప్రయత్నంగానే మనం సిద్ధమవుతుంటామని దాసుని అభిప్రాయం. ఇప్పుడు ఆత్మావలోకనం అనేది మన లక్ష్యం అయినప్పుడు శాస్త్రీయ కర్మలే జరగాలి, కానీ నిషిద్ధ కర్మలు జరగనే జరగకూడదు కదా. అని అంటూ స్వామివారు 1383వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున మళ్ళీ 1384వ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఇంత చక్కటి వివరణ అందిస్తున్నటువంటి శ్రీ 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 స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కృపాకటాక్షం కనగాలి అని ఆశిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్వారు, హైదరాబాదు.